சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசந்தயே.
தனக்கு ஆபத்து வஸ்தே தேவுணி தர்த்தாடு, சி దేవుడిని ఎంత పూజించాను అయినా ఫలితం లేదు, ఇదంతా దేవుడు చేశాడు నాకు అని. దేవుడు ఎందుకు చేశాడు? నువ్వు చేసిన ఫలితం ఇప్పుడు అనిపిస్తున్నావు, ఆ విషయం మర్చిపోయి నీకు అది తెలియదు. నేను ఎన్ని చేశాను అనండి, ఎన్ని చేసినా ఫలితం రావట్లేదండి అనే ఏడ్చేవాడు వట్టి అజ్ఞాని. నిజంగా వాడు చేసిన ఫలితం ఇవాళ కాదు, ఎప్పుడో చేసింది ఇప్పుడు అనిపిస్తున్నాడు, ఇప్పుడు చేసింది ఇంకో రోజు అనిపిస్తాడు. మామిడి టెంక నాటారు ఒక ఆయన, నేను నాటానండి ఇప్పుడికిప్పుడే చెట్టు రావాలి, అందులోంచి పళ్ళు రావాలంటే వస్తాయా? ఆ చెట్టు టెంకలోంచి మొక్క రావాలి, ఆ టెంక మంచిదైతే మొక్క వస్తుంది. కుళ్ళు టెంక పాతితే అందులో మొక్క చచ్చిపోతుంది. మంచి టెంక నాటితేనే మొక్క వస్తుంది. మొక్క వచ్చాక పదేళ్ళు పట్టచ్చు, ఐదేళ్ళు పట్టచ్చు, పాతికేళ్లకైనా చెట్టు పెద్ద అవుతుందో లేదో చెప్పలేము. మళ్ళీ ఆ చెట్టు ఈలోపు తుఫాను వచ్చి పడిపోవచ్చు, లేదా గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తామని ఆ చెట్టు నరికేయచ్చు, నీ ఇంట్లోనే ఇల్లు కట్టుకోవడానికి నువ్వే నరికేసుకోవచ్చు. కాబట్టి నమ్మలేము. ఇప్పుడు మనం చేసే పని కూడా టెంక లాంటిది. మంచి టెంక పాతితే చెట్టు వస్తుంది, నువ్వు కూడా మంచి పని చేస్తేనే దానికి మంచి ఫలితం వస్తుంది. దరిద్ర పని చేసేవనుకే అది కుళ్ళిపోతుంది, అది ఏదో ఇంకో రకం ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఆ పని కూడా ఒక్కొక్క మొక్క తొందరగా పెరుగుతుంది. తోటకూర అయితే వెంటనే పెరిగిపోతుంది, చకచకచక మూడు నెలల్లోనో నెలలోనో మొక్కలు పెరిగిపోతే ఇంట్లో పులిసి వండుకు తినేయచ్చు. గోంగూర అయితే తొందరగా రావచ్చు, అదే మామిడి చెట్టు అయితే వెంటనే రాకపోవచ్చు. టేకు చెట్టు అయితే వేసిన పాతికేళ్ళకి కానీ రాకపోవచ్చు. మానుగట్టి పాతికేళ్ల తర్వాత వచ్చే చెట్టు కోసం ఇప్పటి నుంచి ఎందుకండి టెంక నాటాలా లేకపోతే చెట్టు నాటాలా అని అనుకుంటే ఎలాగా? చెట్లు నాటవలసిందే, ఆఫ్టర్ 25 ఇయర్స్ అయినా నీ వంశస్థులు దాన్ని అనుభవిస్తారు, అది రహస్యం. కాబట్టి కర్మాచరణ అనేది ఇటువంటిది అని గ్రహించు. అది ఇవాళ రేపు మాపు ఏదో ఒకనాడు నీకు ఫలితం ఇస్తుంది. అది తెలియక మూర్ఖుడు తనకు ఆపద వస్తే దేవుణ్ణి తిడతాడు, తనకు ఆనందం వస్తే మాత్రం నా గొప్పతనం నేను కష్టపడి సాధించానని మీసం మొగాడును ఆడవాళ్ళు కనుబొమ్మలు మెలేస్తారు. అంచేత ఎవడి పనులు వాడు అనుభవిస్తున్నాడని తెలుసుకోవాలి. కార్యఫలముల ఎడత అన్న కర్త నన్నుట కడునెరుంగమి చూవే తా కర్త ఏని తగిలి తనదైన కార్య జాతంబునల్ల చడక ఫలించునట్లుగా చేయరాదే. తాను చేసే పనులు కొన్ని మాత్రం ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. పొలం కొన్నాడు ఒక ఆయన, బోరు వేశాడు, నీళ్లు పడలా. ఒక ఆయన పక్కనే బోరు వేశాడు, ఆయనకి పడింది. అంటే ఒక్కొక్కటి ఫలిస్తాయి, ఒక్కొక్కటి ఫలించవు. కొన్ని పనులు మళ్ళీ ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. అంటే తాను చేసే సమస్త కార్యాలు వెంటనే ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. ఈ పనుల యొక్క జయాపజయాలు తన సామర్థ్యం మీదనే ఆధారపడి ఉన్నాయని భావించడమే అజ్ఞానం. నా వల్ల నేను గొప్పవాణ్ణి, నేను చేయగలను అనుకోవడం అజ్ఞానమే. తన గొప్పతనం తన సామర్థ్యం కాదది, ఇదంతా అలా రాసి పెట్టింది కాబట్టి అవుతోంది. ఎక్కడా ఎవరికైనా అంతే. అందుకే కొన్ని సంకల్పాలు ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. అదంతా దైవానుగ్రహం. ఆ దైవానుగ్రహం కోసం ఉపాసన చెయ్యడమే. ఉపాసన కూడా వెంటనే ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. అంచేత ఇది అయ్యింది, ఇది అవ్వలేదు అనేది జయాపజయాలు దైవాధీనాలు కానీ తన సామర్థ్యం మీద మాత్రం ఆధారపడి ఉండవు. తాను చేసే పనులకు తానే సర్వసమర్థుడైతే అన్ని పనుల్లో విజయం సాధించవచ్చుగా. ఎందుకు అన్ని పనుల్లో విజయం సాధించలేకపోతున్నాడంటే తన చేతిలో ఏం లేదని. ఒకే వ్యక్తి ఈ పూట అనుకున్న పని ఇప్పుడు చేశాడు, మళ్ళీ అదే పని రేపు చేయలేకపోతున్నాడు. చూస్తున్నాగా ఇవాళ సిక్సర్లు కొట్టినవాడు మర్నాడు డక్అవుట్ అవుతున్నాడు క్రికెట్లో కూడా. ఇదే అంటే ఇవాళ గొప్పవాడు రేపు పొద్దున సన్నాస, అదేం కాదు, అదే దైవాధీనం. అంటే మహావీరుడని విజృంభించిన కర్ణుడు ఒకరోజు యుద్ధంలో బాగా వెళ్ళగలిగాడు, సాత్యకి చేతిలో చావు దెబ్బతిని రోజు పారిపోయాడు. అంచేత ఏ రోజు ఎవరికి జయం వస్తుందో, ఏ రోజు ఎవరికి అపజయం వస్తుందో చెప్పలేం.
నీతిమంతులు ధర్మ నిరతులు
దక్షులు నగువారు చేయు కార్యములు కొన్ని సిద్ధి పొందవు దుష్టచిత్తులు క్రూరులై చేయ కొన్ని విశేష సిద్ధి పొందు ఓరక ఉండంగా వందు కొందర విపుల అర్థముల్ కొందరాయాసపడియు నిష్ఫలారంభులై నిలుతురు కొందరు పేదవారికి ప్రజ పెళ్ళువడమో అర్థవంతులు కొందరకర్ధి అధిక దానములు ధర్మములు సువ్రతములు చేయ ప్రజలు పుట్టరు వినుమిట్టి భంగి సుమ్ము కర్మఫలం ఆత్మతంత్రంబుగా కయుండు కొందరున్నారు న్యాయం తప్పకుండా నడుచుకుంటారు నీతిమంతులు వాళ్ళు ఎప్పుడూ ధర్మాసక్తితో ఉంటారు ధర్మం అసలు విడిచిపెట్టరు ఇవాళే కాదు సర్వకాల సర్వావస్థల్లో ధర్మం మీదే నిలబడి వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది ధర్మాచరణలో దీక్ష పూనుతారట వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు మంచి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఏ పనన్నా సమర్థతతో చేయగలరు కానీ ఇటువంటి వాళ్ళు చేసే కొన్ని పనులు ఫలించవు చాలా మంచివాడు ఎలక్షన్లో పోటీ చేసేవాడు ఓడిపోయాడు ఏంటని చెప్తాం ఒట్టి సొంట దుర్మార్గుడు వాడు పాపాత్ముడు అయినా వాడు పోటీ చేస్తాడు నెగ్గుతాడు ఒక్కోతోట ఒక్కోడు ధర్మాత్ముడని మనమే పొగుడుతాం నీతిమంతుడు అంటాం మహానుభావుడు అంటాం కానీ సమయం వచ్చేసరికి వాడు చేసే పని ఏమీ ఫలించదు ఇక్కడే చెప్పారు ఆ కార్యాలు కొన్ని సిద్ధి పొందవు కొందరున్నారు దుష్టచిత్తులు పరమ దుర్మార్గులు వాళ్ళు వాళ్ళ మనస్సులు అన్ని కుళ్ళు కుతంత్రాలు కొట్టలే పరమ క్రూరులు అయినా వాళ్ళు చేసే పనులు విశేషంగా సిద్ధి పొందుతాయి ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడటానికి ఎందువల్ల ఆ కర్మ ఫలకర్తృత్వం ఎటువంటిదో తెలుస్తోంది కదా దుర్మార్గుల పనులు ఫలించడం ఏమిటి సన్మార్గుల పనులు అవ్వకపోవడం ఏమిటి కొంతమంది ఉంటారు ఇంట్లో కూర్చుంటారండి వాళ్ళ దగ్గరికి పనులు వచ్చి పడిపోతాయి ఆశ్చర్యకరంగా ఏం పని చేయరు హాయిగా కూర్చుంటారు అన్నీ జరిగిపోతాయి ఏ పని చేయరు ఊరికే కూర్చుంటారు ఐశ్వర్యం వస్తుంది వాడికి నామకే వస్తే లాటరీ టికెట్ కొంటాడు వాడి కోట్లు వచ్చి పడిపోతాయి రామా కృష్ణ అని ఈరోజు నానాయాత్ర పడిపోయి పరిగెత్తి ఆ పని చేసి ఈ పని చేసి కష్టపడతారు వీడికి పావలా రాదు ఇదేంటో తెలియదు ఐశ్వర్యం కొందరికి అలా సులువుగా వచ్చి పడుతుంది కొందరికి రమ్మంటే రాదు కొందరు ఎంతో కష్టించి పనినా పని చేసినా విజయం లభించదు కొంతమందికి విజయం లభిస్తుంది ఒట్టి దరిద్రులు ఉంటారు కొంతమంది వాళ్ళ ఇంట్లో కులకులకులలాడి పిల్లలు పుట్టేస్తారు అదేంటో తెలియదు ఆ ఇంట్లో అందరికీ పిల్లలు వద్దంటే పిల్లలు బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటారు ఈ పిల్లలతో పడలేక కటిక దరిద్రం అందరూ కలిసి ఇంట్లో దారిద్ర్యం దాండవిస్తూ ఉంటే ఇంట్లో సంతానం మాత్రం ఐశ్వర్యంలో ఉంటుంది కొంతమంది ఉంటారు కోటీశ్వరులు ఒక్క సంతానం కలిగితే ఒక్క కొడుకు లేక ఒక్క కూతురు బాబో అని వ్రతాలు చేస్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు చచ్చిన గెందుకు చచ్చిపోయిన నో పిల్లల్స్ వాళ్ళకి ఇంట్లో ఒక్క పిల్ల పిల్ల పుట్టమంటే పుట్టరు వాళ్ళకి ధనవంతులైన కొంతమంది గురించి చెప్పారు ఇక్కడ దాన ధర్మాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు సంతానం కలగదు ఇదే కర్మ విపరిపాకం ఇప్పటిది కాదు ఇది ఎప్పటిదో కర్మ ఎప్పటిదో ఇప్పుడు అనిపిస్తారు ఇప్పుడు చేసినవి కూడా ఉంటాయిగా ఇవి మళ్ళీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి కొంతకాలం పోయాక ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ 10 జన్మల తర్వాతైనా అనుభవించక తప్పదు 80 జన్మల తర్వాత కూడా అనుభవించిన వాళ్ళు ఉన్నారు కొందరు ఎప్పుడో ఒకప్పుడు తప్పదు రాముడి భార్యని సీతని లంకలో 7 పాటు ఉన్నదాన్ని రాముడు ఏలుకుంటున్నాడు అలాంటి వెర్రాడ నేను అని ఒక ఆయన అభాండం వేశాడు త్రేతాయుగంలో ఆ తర్వాత 80 జన్మలు ఎత్తేట 81వ జన్మలో కృష్ణావతారంలో మూట పట్టుకొస్తున్నాడు ఆ మూట పట్టుకొస్తున్న కంసుని యొక్క బట్టలు ఉతికేవాడు ఇప్పుడు కృష్ణుడు 81 జన్మల తర్వాత వాడి తలకై నరికాడు అది మనం భాగవతంలో విన్నాం అంటే ఈ ఏనాడో సీత మీద వేసిన అభాండం 81 జన్మల తర్వాత కూడా అనుభవించాడు కృతయుగంలో ఒక ఆయన చాలా గొప్ప దానం చేశాడు ఇవి కలియుగంలో ఆరంభకాలంలో జనమేజీ మహారాజు ఇంట్లో పుట్టాడు ఐశ్వర్యం అనుభవించాడు కాబట్టి ఎవడైనా తాను చేసిన కర్మ ఫలితం వెంటనే కొందరు ఆలస్యంగా కొందరు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళ సంతానం తెగబుడుతున్నారంటే ఎప్పుడో వీడు సంతానం పుట్టడానికి చేసిన నోములన్నీ ఇప్పుడు ఫలించేసాయి అన్నమాట పూర్వజన్మలో ఎవరికో భార్యాభర్తలు విడదీయడమో లేకపోతే పేట్ల మీద పెళ్లిళ్ళో చెడగొడతాం ఈ జన్మలో పట్టణం ఎంత గెంచుకున్నా పెళ్ళవదు బాబో బాబో అని మళ్ళీ ఈ ప్రాయశ్చిత్తం అయితే గానీ మళ్ళీ అది అవ్వదు. ప్రతిదానికి అంతే, ఏదో కర్మ. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎంత గొప్పవాళ్ళమైన ఎన్ని పుణ్యాలు చేసినా పాతం ఉంటాయి. ఆ పాతవే దారిద్ర్యం, పాతవే దీర్ఘకాల కష్టాలు. పాత కర్మలే ఈ జన్మలో వివాహాలు అవ్వకపోవడం, పాత కర్మలే ఈ జన్మలో పిల్లలు పుట్టకపోవడం, పాత కర్మలే ఈ జన్మలో దరిద్రం, పాత కర్మలే ఈ జన్మలో భార్యాభర్తలు తగాదాలు, ఇవన్నీ పాతవే. పాత రోత అయ్యాక మళ్ళీ కొత్తవన్నీ తర్వాత అనుభవిస్తాం. జ్ఞానులు తెలుసుకునే ఏం జరిగినా ఇదంతా పరమాత్మ లీల, నేనేం బెంగెట్టుకోను అని ఆనందంగా ఉంటట్ట. హాయిగా పురాణం వినేసి పోతాడంతే, ఇంక వాడికి ఏం బెంగలేదు, ఈ జన్మతో పోతాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఏడుస్తూ పెడుతున్నాయి అయ్యో 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 అన్నాడా, మళ్ళీ ఈ దరిద్రం మళ్ళీ వచ్చే జన్మలో కూడా అనిపించాలి. అందుకే నిష్కామ కర్మయోగం అనేది చెప్పారు. నిష్కామంగా హాయిగా ఇక నాకు ఈ జన్మతో విముక్తి కలగాలి అనే సంకల్పం చేసుకుని వినాలి. తన అభీష్టానుసారంగా కర్మఫలం లభించదు. ఆత్మతంత్రంబు కాకయుండు అంటే తన చేతిలో లేదు కర్మ ఫలితం, తన ఇష్టానుసారంగా రాదు. తన ఇష్టానుసారం లేదు, తన కష్టానుసారం లేదు. నా కష్టార్జితం అండి, కష్టపడి కొన్నానండి, కష్టపడి సంపాదించానండి, అయినా పోయింది ఏంటండి అంటాం. ఏం కష్టార్జితం అది, ఎప్పటిదో కర్మయోగం ఉంది, ఎవరికో రుణం ఉన్నాం. పూర్వజన్మలో బంగారం దానం చేస్తాను అని మొక్కుకున్నట్టు ఒక ఆయన, ఆ మొక్కు చెల్లించలేకపోయాడు. ఆరు జన్మల తర్వాత ఈ జన్మలో ఒక్క ఇంట్లో ఐశ్వర్యవంతులు ఇంట్లో పుట్టాడు ఆడపిల్లగా, మెడలో గొలిసేశారు, ఈ గొలిసి ఎవడో ఎత్తుకుపోయాడు. ఎందుకు గొలుసు ఎత్తుకుపోయారు అని ప్రశ్నకి వెళ్ళారు. ప్రశ్నకి వెడితే అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాట, ఈ గొలుసు ఎత్తుకుపోవడానికి కారణం ఇప్పుడు కాదు, ఆ ఎత్తుకుపోయిన వాడికి నువ్వు ఆరు జన్మల క్రితం బంగారం దానం చేస్తానన్నావు, అప్పుడు చేయడం మర్చిపోయి చచ్చిపోయావు, ఆఫ్టర్ 6 జన్మాస్ ఇదిగో వచ్చేవాడు ఎత్తుకుపోయాడు. అందుకన్నమాట మనం కష్టపడి సంపాదించిన బంగారం ఎందుకు పోతుంది ఒక్కోసారి అంటే, ఎప్పుడో మనం కర్మగాలి ప్రామిస్ చేసాం, అది ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. అందుకే ప్రామిస్ చేశాక వెంటనే తీర్చేయాలి. మళ్ళీ రేపు మాపు అంటే ఆరు జన్మల తర్వాత ఏడుస్తాం, అప్పుడు మనకు అర్థం కాదు. అందుకని ఇప్పుడే తీర్చుకోవాలి పొమ్మన్నారు. మనకు తెలియక ఇవన్నీ మీకు నాకని కదా, సృష్టిలో ఎవరికి తెలియదు, ఇది తెలియక అలా బాధపడతాం. అందుకే ఇప్పుడు ఏదన్నా పోయినా ఏదన్నా రాకపోయినా అయ్యో నేను ఈ మంచి పని చేద్దాం అనుకుంటే నాకు రావాల్సిన సొమ్ము రావట్లేదనే బాధపడక్కండి. ఎవడికో రుణం ఉన్నాం అనుకోండి, ఆనందంగా గడిపోయింది అంతే. ఈ ఒక్క జన్మతో వదిలిపోతుంది ఆ పెంట, ఇంకా భవిష్యత్తులో ఉండదు తంట. మోక్షానికి ఇదే పంట. పురుషుడు కర్మాహీనత అరుగక తన వశమ అని నా పదలు రుజల్ మరణంబును నివియేమియు పొరయక ఉండంగా బ్రతుకబోలది చెప్పుమా. మానవుడు కర్మాధీనుడు కాకుండా తన ఇష్ట ప్రకారం అంతా తీర్చిదిద్దుకోగలిగితే, తన ఇష్ట ప్రకారమే అంతా నడుపుకోగలిగితే, తన ఇష్ట ప్రకారమే ఏదన్నా చేయగలిగితే, అప్పుడు ఇంక వీడికి కష్టాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? చావేది, రోగాలేవి, హాయిగా జీవితం గడపచ్చుగా. మరి తన చేతిలో ఉందా? ఏమయ్యా నువ్వు మాంసం అమ్మద్దాను అంటున్నావు నన్ను, నేను మాంసం అమ్మను అని భీష్మించు కూర్చుంటే మాత్రం నా చేతిలో ఉందా? టైం వస్తే అమ్ముతాడు. చెప్పాగా మీకు దొంగాడు కదా. ఒక ఆయన నా చేతిలో ఉంది, నేను ఏదంటే చేస్తాను, దేవుడు లేడు దెయ్యం లేడు అన్నట్ట. లేదయ్యా, దేవతలు పుణ్యాలు అన్ని పద్మాకర్ గారు ఉపన్యాసంలో చెప్తున్నారు, ఏకాశ ఉపవాసం ఉంటే మంచిది అంటున్నారు, ద్వాదశి నాడు పారణ చేస్తే మంచిది అంటున్నారు, ఇవన్నీ దైవ సంకల్పం అంటున్నారు అని చెప్పాడు. వింటున్నాయని పాపం మీలంటే దేవుడు ఉన్నాడు, అయితే రేపు శనివారం నాడు అన్నం తిన్నాను, ఉపవాసం ఉంటానని భీష్మించుకున్నాను. నిజంగా దేవుడు ఉంటే నాకు అన్నం పెడతాడు చూద్దాం, నీ మాట అప్పుడు నమ్ముతానన్నట్ట. రేపు ఇచ్చాడా, నీకు యోగం ఉంటే నువ్వు ఎక్కడున్న అడవిలో ఉన్నా నీకు అన్నం వస్తుందిరా, యోగం లేక నువ్వు గింజుకున్న అన్నం రాదని అడిగిన, చూద్దాం ఆ యోగం ఏమిటో అని. ఈయన ఆ రోజు రాత్రికి రాత్రి అడవికి వెళ్ళిపోయి రేపంతా అడవిలో ఉంటాను, ఎవడు పెడతాడో చూస్తాను అన్నం, నా ఇష్టం, నేను తినకూడదంటే తిన్ను, తింటానంటే తింటాను, అడవిలో కూర్చుంటే అన్నం పెట్టడు కాబట్టి నేను తినను అనుకున్నాను కాబట్టి నాకు ఎవడో పెట్టడో అని భీష్మించుకున్నాడు పాప. కీకారణ్యం మళ్ళీ ఎవడో దొరకంతోటి పోయాడు. అక్కడ చెట్టు ఎక్కి కూర్చున్నట్టు బాగా చెట్టు లెక్కగలవ వనరహరి పొట్ట లెక్కగలవ అని పాపం ఎక్కి కూర్చుని ఏదో కొమ్మలో దాక్కున్నాడు. 11 అయింది, కొంచెం కడుపు నకరకలాడుతోంది. చూసావా, నేను అన్నం తినను అంటే తిన్నంతే, ఎవడో పెట్టడు ఆకలికి మాడిపోతున్నాను అంతే అనుకున్నాడు పాపం. ఇంతలో 11-12 గంటల వేళకి కొంతమంది యాత్రికులు అలా పెడుతూ ఓ ఇద్దరు అక్కడికి వచ్చారట మొగుడు పెళ్ళాలు. ఆకలి ఇస్తుంది, ఇక్కడ అన్నం వండుకుని తినేసి పోదాం, తర్వాత మళ్ళీ ప్రయాణం చేద్దాం అనుకుని మోటిప్పుకున్నారు. అక్కడ గిన్నె తెచ్చి 2 ఇటుకలు పెట్టారు, పొయ్యి వెలిగించారు, బియ్యం పోశారు, బాగా వండారు, పప్పు వండారు, చక్కెర పొంగలు చేశారు, అన్నీ చేసుకున్నారు. అడవిలో ఉన్నా శుభ్రంగా చేసుకు తింటారు కొంతమంది. ఏం చేస్తారు రైలు ఎక్కేటప్పుడే పులిహోర దద్దోజనం, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, ఆ పొంగలి, ఈ పొంగలి, ఇవన్నీ చేసుకొస్తారు అదృష్టవంతులు మహానుభావులు. వాళ్ళతో ప్రయాణం చేయాలి. ఒంటరిగా మనం తొంటరిగా వెళ్ళిపోతే మరి పెట్టివాడు ఉండడు, అంటే జాగ్రత్తగా ఉండాలి. సరే ఇవన్నీ చేసుకున్నారట. తీరా తిందామని ఆకులు వేసుకునే సమయానికి అటు దొంగలు వస్తున్నారు. అమ్మనాయను అనుకున్నారు, చూసారా పాపవాళ్ళు చక్కెర పొంగలి, కట్టు పొంగలి, ఆ పొంగలి ఈ పొంగలి చేసి తిందాం అనుకున్నారు వెంగలిగాళ్ళు. తీరా వాళ్ళు ఆకు వేసుకున్న సమయానికి దొంగలు రాగానే అడిలిపోయి వదిలేసి పారిపోయారట. అడ్డదారమట, నోటిదాకా వచ్చిన కూడు పోవటం అంటేది యోగం లేకపోతే ఏముండదు. ప్రసాదం తిందాము అనుకుని క్యూలో తోసుకుపోయింది ఒక ఆవిడ, చేతి నిండా ప్రసాదం పెట్టారు, ఇంత తోసుకెళ్ళిన ఆవిడికి. ఈవిడికంటే వెర్రి ఆవిడ ఒక ఆవిడ వేగంగా వచ్చి గుద్దేసింది, చేతిలో ప్రసాదం నేలపాలు. ఈ తోసుకెడితే ఏమైంది? ఏమీ లేకుండా వెనకాతం నిలబడింది ఒక ఆవిడ. అమ్మ మీరు రెండని ముందు పిలిచి ప్రసాదం పెడతారు, ఇక్కడ కూర్చున్న నాకు ప్రసాదం యోగం అంటే వస్తుంది, అక్కడికి వచ్చి గెంటుకున్నా రాదు యోగం లేకపోతే. అంతే, వండుకున్న వాడికి లేదు, అక్కడ పారిపోయారు. ఇంతలో దొంగలు వచ్చారు, ఒరే భలే ఉందిరే ఈ పూట ఆకలిగా మాడిపోతున్నాం అనుకున్నాం, భలే వండారు, వేడి వేడిగా ఉన్నాయి, కట్టు పొంగలి, దిబ్బ పొంగలి, ఆ పొంగలి ఈ పొంగలి భలే ఉన్నాయి అనుకుని ఆకులు కూడా వేసుకున్నారు అక్కడ తిందాం అనుకున్నారు. బందిపోడు దొంగలు వడ్డించుకున్నారు. ఎంతలో ఒకడు ఒరే తినకండి రా అన్నట్ట. ఏం కొంప ములిగిపోతుంది, నట్టడవిలో అన్నం వండి ఇక్కడ వేడి వేడిగా ఆకులు కూడా వేసి పెట్టి ఎవడ పెడతాడు? ఎవడో మనల్ని చంపడం కోసమే దొంగలం మనం ఇక్కడ తిరుగుతున్నామని తెలుసుండి ఇది ఇక్కడ వండి పెట్టి ఉంటాడు, ఇందులో విషం కలిపాడరా, లేకపోతే అడవిలో ఈ వేడి వేడి పదార్థాలా అన్నట్ట. అమ్మ దొంగ పీరుకి ఎవడరా వాడు, అసలు దొంగలమైన మనల్నే చంపడానికి ఇంత ప్లాన్ వేశాడా? అయితే వాడెవడో ఈ చుట్టుపక్కల మనం చచ్చామో లేదో కూడా చూస్తూ ఉంటాడు, చెట్టు మీదో కింద ఉంటాడు చూడండి రా అన్నారట. చూస్తే పైన చెట్టు ఎక్కుతున్నాడు అడవిడు దిక్కు వాళ్ళ పీరుగా. మేము దొంగతనం చేసి బతుకుతుంటే మమ్మల్ని చంపడానికి ఇక్కడ వండి దీంట్లో విషం పెట్టి పైన కూర్చొని చోదుని చూస్తున్నావా, అంటే ఈ తిని మేము చావాలనే దిగరా అన్నారట. నేను దిగను అన్నాడు. ఒరే వీడు దిగను అంటాడు, వీడు ఖచ్చితంగా ఇందులో విషం కలిపాడరా, డొక్కలో కుళ్ళ పొడిచి దింపండి అన్నారట. నలుగురు పైకెక్కి వాడి అట అటు ఇటు రెండు పొడిచి డొక్కల్లో కిక్కురిచి దింపారు. ఇందులో విషం కలిపావు కదంటే లేదంటున్నట్ట, నువ్వు తినరా అన్నారు. నేను తినను, నేను తినను, నేను భీష్మించుకున్నాను, ఇవాళ అన్నం తినకూడదని ఒట్టన్నట్ట. ఒరే వీడు ఖచ్చితంగా ఇందులో విషయం కలిపాడు, అందుకే తిన్నంటున్నాడు దొంగ పీనుగా, నోరు తీయండిరా అని కాస్త చక్కెర పొంగలి దద్దోజనం అన్ని కాస్త 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 నోట్లో కూరి కాసి నీళ్ళు వేసి తినన్నారు. నేను తిన్న తిన్నన్నా సరే బలవంతంగా పెట్టి కుక్కారట. కుక్కాక బాగుందిగా తినేసాడు వీడు దింకపాలడు. తిన్నా వీడు చావల, ఇంతే పెట్టారు వీళ్ళు, ఇంత పెట్టలా, అన్నీ ఇంత తిన్నది పెట్టారు, ఆ కాస్త తిన్నాడు, బాగుంది ఇంకొంచెం పెట్టండి అన్నట్ట. అమ్మ దొంగ పీరుగా బాగుంది అంటున్నట్టు ఇందులో విషయం లేదన్నమాట అనుకుని వాడిని గెంటేసి ఇంక మిగతా అది పెట్టలా, అంతే వాడికి యోగం. శుభ్రంగా తిన్నారు వాడు. అంచేత యోగం వస్తే పరీక్షించడానికి అలా పెడతారు. నేను పులిహార తిన్నన్నా సరే గురువుగారు తింటారా లేకపోతే రేపటి నుంచి ఓపెన్ చేస్తాను క్యాసెట్ చేయను అంటాడు శ్రీనివాస్. తినే యోగం ఉంటే, తినే యోగం లేదనుకోండి గురువుగారు నేను చేసిన పులిహార మీరేం తింటారని అంటాడు అదే మనిషి. అంటే యోగం ఇక్కడ మహాభయంకరమైంది. ఇది ఆత్మతంత్రం కాదు కర్మ అంటే, వాడికి ఆ సమయం వస్తే అంతే. అందుకే ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, గురుగర్రండి అన్నాడు ఇలా వచ్చి. ఏమిట్రా అన్నాను, నాకు మందు యోగం ఉందండి అందుకనే తాగుతున్నానండి, లేకపోతే ఉండనండి అన్నాడు. ఈ పురాణమే నాకు ఇదొక గొడవ. వాడు కూడా దీనికి అన్వయిస్తున్నాడు, ఎవడికి కావలసిన రీతిలో వాడి పురాణాలను వాడు అన్వయించుకుంటాడు. కానీ ఏదేమైనా మనుషుడు కర్మాధీనుడు, కర్మను అనుసరించే వాడి జీవితం వెడుతోంది, తన ఇష్ట ప్రకారం అంతా తీర్చిదిద్దుకోలేడు. తనకు యోగం ఉంటే ఇక్కట్లు వస్తాయి లేకపోతే రావు, యోగం ఉంటే టికెట్ పైకి ఇస్తారు లేకపోతే ఇక్కడ ఉంటాడు. రోగాలు చావు అన్నీ కూడా వాడి యొక్క కర్మ అనుష్ఠానాన్ని బట్టి కర్మాధీనమై పెడతాయి. సంప్రాప్తించకుండా జీవితం గడిపే అధికారం లేదు, ఎందుకంటే కర్మ తన చేతిలోది కాదు. ఆత్మతంత్రంబు కాకయుండు, ఇప్పుడు చెప్పు ఆలోచించు నువ్వే. కర్మ వల్ల జీవితం వస్తుంది. కర్మవశత చూవే కలుగు దేహము, దేహవర్తనంబు కర్మవశత బుట్టు, దేహపాతమైన దేహస్థుడగు జీవుడరుగు కర్మ విహితమైన ఎడగు. పూర్వం చేసిన కర్మ పరిపాకం వల్లే మానవ శరీరం ఏర్పడింది. ఏదో ఇంత పూర్వం చేసిన ఏదో ఒక మంచి పనో చెడ్డ పనో ఉంది, ఇదిగో ఈ శరీరం వచ్చింది. మన శరీర ప్రవర్తన అంతా కూడా మన కర్మను అనుసరించి ఏర్పడుతోంది, మన కర్మ పరిపాకాన్ని బట్టి ఇది ఏర్పడుతోంది. మరణించిన తర్వాత అంటే చచ్చిన తర్వాత ఈ జీవుడు ఈ కర్మను అనుసరించి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెడతాడు. నరకమో స్వర్గమో లేకపోతే మధ్యలో త్రిశంకు స్వర్గమో పిశాచి లోకమో ఎడారి లోకమో ఉంటాయి, చాలా లోకాలు ఉంటాయి, వారి వారి కర్మలను బట్టి ఉంటూ ఉంటాయి. ఆయా కర్మములు నిర్దేశించిన శాస్త్ర ప్రకారం ఏర్పాటైన లోకాల్లోకి పెడతారు. ఇవన్నీ వారి బుద్ధి అనుసరించి వెళ్ళేవి కాదు, కర్మానుసారములు. కర్మను అనుసరించి బుద్ధి ఉంటుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అంటే నీ కర్మను అనుసరించి నీ బుద్ధి ఉంది. నీ బుద్ధి ఎందుకు అలా ప్రేరేపింపబడుతోంది? ఈ పూట ప్రసాదం తిను అంటోంది, ఈ పూట తినద్దంటోంది, ఈ పూట తాగంటోంది, ఈసారి తినంటోంది. ఎందుకని ఇవన్నీ వస్తున్నాయంటే తన బుద్ధి, ఇదంతా తన బుద్ధిని అనుసరించి తన కర్మలు నడుస్తున్నాయి. అంచేతే జ్ఞానులు, బాబోయ్ నా బుద్ధి నా కర్మను అనుసరిస్తోంది, మరి ఈ కర్మను అనుసరించి వెళ్లే బుద్ధి ఎలా మారుతుంది? దానికి ఒకటే మార్గం, గురుచరణాశ్రయమే. గురుచరణాలు ఆశ్రయిస్తే అదే సద్బుద్ధి, గురుచరణాలు ఆశ్రయిస్తే అదే మోక్షం. గురువే గోవిందుడు, గోవిందుడే గురువు రూపంలో ఉంటాడు అని ఈ విధంగా ధర్మవ్యాధుడు కౌశికుడికి చెప్పగా అప్పుడు కౌశికుడు ఆశ్చర్యపోయాడు. ఇతనికి ఒక అనుమానం వచ్చింది, అసలు ఈ జీవుడు అంటే ఎవడు, ఈ జీవుడు ఎటువంటి వాడు, ఈ జీవుడు ఇందులో ఎలా ఉంటాడు, ఈ జీవుడు ఇందులో ఏమేమి పనులు చేస్తూ ఉంటాడు. జీవుడని ఎవరిని అంటాం? మన శరీరాన్ని అంటామా, లోపల ఉన్న ప్రాణాన్ని అంటామా, మనం చేసే కర్మలను అంటాం? కొంతమంది ప్రాణమే జీవుడు అంటున్నారు, కాదు కాదు ఆ శరీరమే జీవుడు అంటున్నారు కొంతమంది, కాదు వాడి పనులే అంటున్నారు కొంతమంది. ఇందులో అసలు జీవుడు అంటే ఎవడు, జీవుడు ఎటువంటి వాడు? జీవుడి గురించి చాలా ఆశ్చర్యం కదా. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అంటున్నప్పుడు మళ్ళీ ఇక్కడ జీవశబ్దం ఆత్మకి వాడతామా ప్రాణానికి వాడుతున్నామా? జీవుడు ఆత్మ ఒకటే అయితే మళ్ళీ జీవాత్మను ఎందుకు అనాలి, పరమాత్మను వేరే ఎందుకు అనాలి? కాబట్టి జీవశబ్దానికి పరమాత్మ శబ్దానికి ఉండే తేడా అనేది ఏదో ఒకటి ఉందన్నమాట. జీవుడు పరమాత్మ అనేవాళ్ళు వేరనే తెలుస్తోంది. అందుకని జీవుడు ఎటువంటి వాడో చిన్న ప్రశ్న వేశాడు. ప్రశ్న వేయడం చాలా తేలిక, ప్రశ్నకి సమాధానం రాపట్టుకోవడం చాలా కష్టం. అందుకే పరిప్రశ్నైన సేవయ్యా అన్నారు. సరి అయిన రీతిలో ఎలా అడగాలి, ఎలా అడిగితే గురువు ఎలా సమాధానం చెబుతాడు? గురువు దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుంది, సముద్రం ఉంది ఎదురుగుండా, కానీ సముద్రం అంతా తెచ్చుకోగలమా? మనం ఎంత పాత్ర బట్టి కడితే అంత పాత్రను బట్టి తెచ్చుకుంటాం. సీసా బట్టి కడితే సీసాతో తెచ్చుకోవచ్చు, కొండట్టి కడితే కొండతో తెచ్చుకోవచ్చు. మేము రామేశ్వరం పెడుతున్నాం, ఏం తెచ్చుకోవాలంటే చెంబట్టి కడితే చెంబు నీళ్ళు వస్తాయి, రాగి చెంబట్టి కడితే రాగి చెంబు నీళ్ళు, కంచు చెంబట్టి కడితే కంచు చెంబు నీళ్ళు వస్తాయి. మన పాత్ర శరీరమే ఒక పెద్ద పాత్ర, ఈ పాత్రలో ఎంత ఏ జ్ఞానం ఇముడుతుందో అంత ఇమడాలి. కాబట్టి సరి అయిన రీతిలో ప్రశ్న వేసి గురువు ద్వారా జ్ఞానాన్ని సముపార్జన చెయ్యాలి. అందుకని ఆయన ఏం చేశాడు, ప్రశ్నిస్తే కానీ సమాధానం రాదు. సమాధానం రావాలంటే అసలు ముందు నీకు ఆ ఊహ రావాలి. ప్రశ్న కూడా గొప్ప ఊహ, అందుకనే ప్రశ్నించేవాడు కూడా చాలా గొప్పవాడు. అయితే అడిగేవాడికి చెప్పేవాడు లోకు కాబట్టి అడగడం కాకుండా జ్ఞానకాంక్షతో అడగాలి. ప్రస్తుతం కౌశికుడు క్రమక్రమంగా జ్ఞాన మార్గంలోకి అడుగుపెట్టాడు, ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి వస్తున్నాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి జీవుడు ఎటువంటి వాడు అని అడిగాడు. పూర్వం ఓ దొంగడు ఉండేవాడు, నేను దొంగతనం చేసి బతకలేను, దొంగతనం చేయకుండా బతకలేను, దొంగతనం చేస్తానని చెప్పాడు. వాళ్ళ ఆవిడ, మన ఊళ్ళో గురువు గారు ఉన్నారండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెబితే చేయండి, ఇలా దొంగతనం చేస్తే ఎప్పుడొకప్పుడు రాజులకు పట్టుబడతాం కదా అందిట. సరే, ఆ ఊళ్ళో అదృష్టవశాత్తు సద్గురువు ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అయ్యా, దొంగతనం మానమని చెప్పడం తప్ప ఇంకేదన్నా చెప్పండి, నేను చేస్తానన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వాడు, నేను దొంగతనం మానమని అన్నా కానీ నిజం చెబుతానని నాకు మాట చాలన్నట్ట, ప్రాణం పోయినా సత్యం పొలుగుతానని మాటి, తర్వాత నిన్నేం కాపాడుతాను, ఆ సత్యమే నిన్ను కాపాడుతున్నా అన్నట్టు. సరేనండి, దొంగతనం మానమని మీరు అనడం లేదు కాబట్టి మీరు అన్నదానికి మాట ఇస్తున్నాను, ఇక్కడి నుంచి నేను ప్రాణం పోయినా సత్యమే పొలుగుతాను, అసత్యం అనను అని మాట ఇచ్చాడు. ఆ తర్వాత దొంగతనం చేసినప్పుడల్లా ఇంటికి వచ్చి నిజం చెప్పేసేవాడు. ఇలా ఉండగా ఆ దేశం రాజుగారు చాలా గొప్పవాడు, ఆ రాజుగారి దగ్గర దొంగ మంత్రి ఉన్నాడు. ఆ దొంగ మంత్రి తప్పుడు పనులన్నీ చేసి ఇతరుల మీద నెట్టేస్తూ ఉంటాడు. ఆ రాజుగారికి తన ఊళ్ళో గొప్ప దొంగ ఉన్నాడు, అందరినీ దోస్తున్నాడు అని తెలిసింది. ఆ దొంగను పట్టుకోవడానికి మారు వేషంలో వచ్చాట. ఈ రాజు మారు వేషంలో ముష్టాడు వేషంలో వచ్చే సమయానికి ఈ దొంగడు, వీడు మారు వేషంలో రాజుగారి కోట కడుతున్నాడు. ముష్టాడు దొంగ తగిలారు. ఎవడవరాను అని అడిగట్టు ముష్టాడు, నేను దొంగనై అన్నాడు వీడు. నిజం చెప్పేస్తాడుగా మరి, ఎక్కడికి పోతున్నా అంటే రాజుగారి ఖజానా కొల్లగొట్టడానికి వెళుతున్నాను అంటే ముష్టాడు, నాకు ఎవరు వెనక ముందు లేరు, ముష్టెత్తుకు బతుకుతున్నాను అన్నట్ట. ఒరే ముష్టాడా, నీకు ఆ బాధక్కర్లా, నాతో రాజుగారి ఖజానాకు వచ్చేయి, అక్కడ ఏం దొరికినా ఇద్దరం చెరిసగం పంచుకుందాం, సుఖంగా బతుకుదాం అన్నట్ట. అలాగేనండి అన్నాడు ఈయన. ఈ ముష్టాడును ముష్టాడు రూపంలో ఉన్న రాజుగారు అన్నమాట, మన దొంగడు కలిసి రాజుగారి కోటకి వెళ్ళారు. ఖజానాలోకి దూకాడు టెక్ని వీడు. నువ్వు ఇక్కడే కాపలా ఉండు అని లోపలికి వెళ్ళి చూస్తే ఖజానాలో 3 వజ్రాలు ఉన్నాయి, మంచి అమూల్యమైన వజ్రాలు. 3 వజ్రాలు దొంగతనం చేస్తే మరి వాటా ఎలాగా, చెరిసగం తీసుకుందాం అన్నాడుగా. అందుకని 1 వజ్రం అక్కడే పెట్టి 2 వజ్రాలు పెట్టుకొచ్చాట. ఏం దొంగతనం చేశారు బాబయ్య అన్నాడు ఈ ముష్టాడు. లోపల 3 వజ్రాలు ఉన్నాయిరా, కానీ నీకు నేను మాట ఇచ్చాను కదా చెరిసగం పుచ్చుకోవాలి, అందుకని 1 వజ్రం లోపలే వదిలేశా, ఇదిగో 2 తెచ్చాను, ఇద్దరం చెరొట్టి పంచుకుంటున్నాం అన్నమాట ప్రకారం రాజుగారి ఖజానాలో 1 వజ్రం ఆయనకే వాట ఇచ్చి వచ్చాట. వీడు ఆశ్చర్యపోయాడు, దొంగాడైనా ఎంత నిజాయితీ అని. నిజం చెప్పేస్తున్నాడు కదా వీడు. అలా వెళ్ళగానే రాజుగారు లోపలికి వెళ్ళి ఖజానాలో చూశాడు, లోపల 1 వజ్రం ఉంది, ఖచ్చితంగా వాడు దొంగాడు నీతివంతుడే అని అర్థమైంది. ఇంటికి వచ్చేసాడు రాజుగారు, గెడ్డం గెడ్డం తీసేశాడు. మంత్రిని పిలిపించి, మంత్రి ఖజానాలో దొంగలు పడ్డట్టు తెలిసింది, వెళ్ళి చూసిరా అన్నట్ట. మంత్రి గారు ఖజానాలో చూస్తే 3 వజ్రాల మూటలో 1 వజ్రం ఉంది, 2 లేవు. ఇప్పుడు మంత్రి గారు దుర్బుద్ధి కలిగి వాడనుకున్నట్ట, ఎలాగో దొంగ పీనుగు 2 కొట్టేశాడు, ఈ 3వది నేను కొట్టేస్తే మొత్తం వాడి మీదకే పోతుంది అని ఈ వజ్రం ఈయన నొక్కేశాడు. మహారాజా, ఖజానాలో అమూల్యమైన 3 వజ్రాలను మూట కనపడడం లేదండి అన్నట్ట. సరిగ్గా చూసావా, 3 పోయాయా? అవునండి 3 పోయాయి. రాజుగారికి అసలు విషయం అర్థమైంది. మర్నాడు వెంటనే ఆ దొంగడు ఎక్కడున్నాడో చూశాడు అంచేత దొంగని బంధించి తీసుకురండి అన్నాడు. ఫలానా చోట ఉన్నాడు అన్న కానీ భటులెళ్ళి బంధించి తెచ్చారు. ఎరా, రాత్రి నువ్వు దొంగతనానికి వెళ్ళావా? చిత్తం బాబయ్య, నేను నిజంగానే వెళ్ళాను. నువ్వు అక్కడే వెళ్ళావా, ఎవరినో వెళ్ళారా? నాతో పాటు ముష్టాడు తగిలాడు బాబయ్య, ఇద్దరం కలిసి వెళ్ళామండి. ఏం చేశారు? ముష్టాడికి వాటా ఇస్తానన్నానండి, అందుకని ఖజానాలు దూరే తీరా చూస్తే 3 వజ్రాలు ఉన్నాయి, 3 ఎందుకని చెప్పి ఒకటి వదిలేసి 2 వజ్రాలు తీసుకొచ్చి చెరిసగం పంచుకున్నాం బాబయ్య అన్నట్ట. ఆయన నిజం చెప్పు, 3 కొట్టేశావు కదా అన్నట్ట. ప్రాణం పోయినా నేను అబద్ధం అండి బాబయ్య, 100 పళ్ళు అందులో 1 వజ్రం వదిలేసి 2 కొట్టానండి అన్నట్ట. ఆ ముష్టాడు నువ్వు గుర్తుపడతావా అన్నట్ట. ఏం బాబయ్య, అప్పుడు దొరికేశాడు, ఇప్పుడు దొరుకుతాడో లేదు తెలియదు. వెంటనే రాజుగారు కన్నీళ్ళ మూసి, ఇప్పుడు గుర్తుపడతావన్నట్ట. రాత్రి ఇలా ఒంటికంతా వచ్చేళ్ళండి ఆయన. అందుకని అమ్మ బాబోయ్, మహారాజా తమరైనా ఉష్టారన్నట్ట. అవును, ఈ మంత్రిని బంధించండి అన్నాడు రాజుగారు. అందరూ మంత్రిని బంధించడం ఏమిటన్నారు? అవును, నేను కళ్ళారా చూసా, దొంగతనం చేస్తూ కూడా ఒక్క మాట మీద నిలబడ్డాడు వాడు. వీడు మంత్రి అయ్యుండి దొంగపీరుగా ఈ వజ్రం వాడి మీదకి పోతుంది నేరమని కొట్టేశాడు. దొంగల్లో దొరవాడు వీడు, దొరల్లో దొంగ వీడు. వీడిని తీసేసి ఉరిశిక్ష వేసేయండి అన్నట్టు. అంచేది ఒక్కోసారి ఏంటంటే, సద్గురువుకి ఒక మాట ఇచ్చాడు నిజం చెబుతానని, ఆ ఒక్క మాట మీద నిలబడ్డాడు కాబట్టి వాడు మోక్షం పొందాడు, జ్ఞానయ్యాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.